హరే కృష్ణ, జనత్నామాలు, అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు 3వ స్కందం 22వ అధ్యాయం 28వ శ్లోకం నుంచి 39వ శ్లోకం, అంటే ఇది ఆఖరి శ్లోకం ఈ యొక్క అధ్యాయంలో, అప్పటి వరకు చర్చించుకుందామంట. సో ఈరోజు చర్చలో ముఖ్యంగా స్వయంభూ మన తన రాజధాని భరిష్మతికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఏం చేశారు, ఆయన తన జీవితాన్ని ఎలా గడిపారు, అందులోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అన్ని చూద్దామంట. మంగళాచరణ చేసుకుని ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే భరభద్రాసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 28వ శ్లోకం. తం మాయంతం అభిప్రేత్య బ్రహ్మావర్తాత్ ప్రజాపతిం గీత సంస్తుతి వాదిత్రై ప్రత్యుద్యూహు ప్రహర్షిత. సో వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేశారంట, వాళ్ళ యొక్క రాజు మహారాజు తిరిగి రావడాన్ని చూసి. ఇప్పుడు స్వయంభూమను ఆయన భ్రమణ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి తన రాజధానికి ఎప్పుడైతే ప్రవేశించారో అక్కడ ఉన్న ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ అక్కడికి చేరుకున్నారంట, ఆ యొక్క ద్వారం దగ్గరికి. ఆ ద్వారం దగ్గరికి చేరుకొని బ్రహ్మావర్త ఆ యొక్క స్థలంలో వాళ్ళందరూ కూడా ఆయనకు స్వాగతం పలికారు. రకరకాల వాణిద్యాలతో ఎన్నో రకాల గానాలు ప్రార్థనలు చేసుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రజలందరూ అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇది మామూలుగా ఒక ఆనవాయితీ. ఎప్పుడైతే రాజు ఆయన యొక్క ఏ పని మీద అయితే బయటకు వెళ్ళారో రాజ్యం నుంచి, అది దాని తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆ రాజధానికి ప్రవేశించినప్పుడు ఆ ద్వారం దగ్గరే అందరూ ప్రజలందరూ కూడా వచ్చి బాగా వాళ్ళందరినీ అలంకరించుకొని ఎంతో ఆనందంతో ఒక పండుగ చేసుకునే విధంగా అటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతూ అందరూ కూడా గానాలు ప్రార్థనలు వాణిద్యాలు వాయించడం ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళ ఒక హర్షాన్ని వ్యక్తం చేసి స్వాగతం పలుకుతారు. సో ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాము. కృష్ణుడు హస్తినాపురాన్ని వదిలేసి తర్వాత తిరిగి ఎప్పుడైతే ద్వారకలో ప్రవేశించారో అప్పుడు కూడా అలాగే ద్వారకావాసులందరూ కూడా వారి యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తారు. ఎంతో అద్భుతమైన వర్ణన అది జరిగింది, ఒక అధ్యాయం మొత్తం అది మనం చూసాము. అలాగే అనుకోండి ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మనం చూడొచ్చు పెద్ద పెద్ద రాజధాని లాంటి సిటీస్ లాగా, అంటే ఢిల్లీ వంటి నగరాల్లో పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా పాత గేట్స్ ఉన్నాయి, ఎందుకంటే అప్పట్లో అలా రాజులు వచ్చినప్పుడు అక్కడ ఇది మన వైదిక సంస్కృతి ప్రకారం అందరూ ప్రజలందరూ వచ్చి అక్కడ ఆహ్వానించేవారు, స్వాగతం పలికేవారు. సో అది మనం చూడొచ్చనే విషయాలు ఇక్కడ మనకి ప్రభుపాల వారు తెలుపుతున్నారు. నెక్స్ట్ 2 శ్లోకాలు కలిపి ఒకేసారి చూద్దాం. భరిష్మతి నామపురి సర్వ సంపత్ సమన్విత న్యపతన్యత్ర రోమాని యజ్ఞాస్యాంగం విధున్వత కుశకాశస్తయేవాసన్ శశ్వద్ధరితావర్చస ఋషయోయై పరా భవ్య యజ్ఞజ్ఞాన్ యజ్ఞమీజిరే. సో ఆ నగరం పేరు వచ్చేసి భరిష్మతి, రాజధాని, స్వయంభూమను యొక్క రాజధాని పేరు భరిష్మతి. అది ఆ నగరము సర్వ సంపత్ సమన్విత, అన్ని రకాల సంపత్తులతో నిండి ఉందంట, అన్ని రకాల ధనాలు కానీ సంపత్తితో కానీ. ఇది ఎంతో గొప్ప నగరం. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, భగవంతుడు వరహస్వామి అవతారంలో వచ్చినప్పుడు ఆయన ఒక్కసారిలా తన శరీరాన్ని కదిలినప్పుడు ఆయన శరీరం నుంచి ఒక వెంట్రుక ఈ యొక్క స్థలంలోని పడిందనమాట. తద్వారా అక్కడ కుశ కాశ అనే రెండు రకాల గ్రాస్, గడ్డి అంతా కూడా ఒక రకమైన గడ్డి అంతా వ్యాపించింది. ఒక అందులో కాశ అనే గ్రాస్ గడ్డితో మ్యాట్స్, మనం కూర్చుంటాం కదా, మ్యాట్స్ కూడా తయారు చేస్తారు ఆసనం. ఇంకా అలా ఆ గ్రాస్తో అక్కడ ఉన్న ఋషులందరూ కూడా భగవంతుడు అసురుణ్ణి వధించిన తర్వాత భగవంతుడిని ఆ కుశాగ్రాస్ వాటితో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడిని ఆరాధించుకున్నారు అనే విషయాలు ఇక్కడ చెప్తున్నారన్నమాట ఈ యొక్క శ్లోకంలో. సో అలా ఏ స్థలమైనా సరే ఏదో విధంగా అలా భగవంతుడితో ఏదైతే అలా ఒక దగ్గర సంబంధంతో ఉంటుందో ఆ స్థలాన్ని మనం పీఠాస్థాన్ అని కూడా అంటామని చెప్పారు ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. అందుకు మనం మాయాపూర్లో మీరు వచ్చి ఉంటే గుర్తుంటుంది మీకు, యోగ్ పీట్ అంటామన, ఎక్కడైతే భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో జన్మించాడు. సో యోగ్ పీఠ్ అంటాం ఆ స్థలాన్ని, అక్కడే భగవంతుడు ఆవిర్భవించారు ఆ స్థలంలో కనుక. సో అలా భగవంతుడికి సంబంధించిన అలాంటువంటి స్థలాన్ని పీఠస్థాన్ అని అంటారని రాశారు. సో హిరణ్యాక్షుడిని వధించిన తర్వాత కదా భగవంతుడు వరహస్వామి రూపంలో వచ్చినప్పుడు, అలా హిరణ్యాక్షుడిని వధించిన తర్వాత ఇక్కడ ఉన్న ఋషి మునులు అందరూ కూడా వరహస్వామిని ఆరాధించుకున్నారు. రకరకాల యజ్ఞాల ద్వారా, కర్మల ద్వారా వాళ్ళు భగవంతుడిని ఆరాధించారని. సో భగవద్గీతలు అంటారు కదా, యజ్ఞార్థాత్ కర్మనోన్యత్ర లోకోయం కర్మబంధన, మనం చేసే కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పించుకోవాలి. యజ్ఞార్థాత్ యజ్ఞం కోసం, యజ్ఞం ఎవరు, విష్ణువు యొక్క, విష్ణువు యజ్ఞ అంటే యజ్ఞంలో ఆయనే అన్నిటినీ మనం సమర్పించుకుంది ఆయనకే, విష్ణువుకి. సో యజ్ఞార్థాత్ ఆయన కోసమే అన్ని కర్మలు చేయాలి, అప్పుడు మనం ఈ లోకంలో చిక్కుకోమన్నమాట, మనము ముక్తి మనకు లభిస్తుంది. లేదు మనం ఇంద్రియ కృపి కోసం కర్మలు చేసుకుంటే యజ్ఞార్థాత్ కర్మనో చేత్ర లోకోయం కర్మబంధన, లోకంలోనే కర్మబంధనాలు చిక్కుకుంటాం అనే విషయాన్ని భగవద్గీతలో చెప్పారు, అదే విషయం ఇక్కడ రాశారు. సో ఇక్కడ భరిష్మతి అనే నగరంలో అన్ని ఋషిమునులు కూడా, స్వయంభూను అందరూ కూడా ఎలా మరి భక్తి చేసుకుంటున్నారు, చేసుకున్నారనే విషయం చెప్పారు, ఇంకా చెప్తారు కూడా. కుశకాశామయం బర్హిర్ ఆస్థీర్యా భగవాన్ మను అయజత్ యజ్ఞపురుషం లబ్ధస్థానం యతో భువం. సో స్వయంభూమను ఆ కుశ కాశ ఆ యొక్క గడ్డితో ఉపయోగించి దాని ద్వారా భగవంతుడిని ఆరాధించారు దాన్ని ఉపయోగించుకొని. అలా ఆ విధంగా ఎందుకు భగవంతుడిని ఆరాధిస్తున్నారు, ఎలా ఆరాధించారంటే భగవంతుడి యొక్క కృప ద్వారానే తనకి ఇటువంటి సంపత్తి, ఇటువంటి స్థానం, తద్వారా ఆయన మొత్తం విశ్వాన్ని ఏలే యొక్క యోగ్యం కలిగింది అనే విషయాన్ని గుర్తించి అన్నీ కూడా భగవంతుడి ఆరాధించడం కోసం ఉపయోగించారంట. సో అలా మను అనే అతను మన మానవ జాతికి పిత, మనిషి జాతి మను నుంచే ఉత్పన్నమైంది, అందుకనే ఇంగ్లీష్లో కూడా మ్యాన్ అంటారు. ఆ మ్యాన్ అనే శబ్దం కూడా మను నుంచే వచ్చిందనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే సంస్కృతంలో మనుష్య లేకపోతే మానవ అంటాం కదా, మను నుంచి మానవ లేకపోతే మనుష్య అనేది సంస్కృతంలో కూడా మను నుంచి వచ్చిన శబ్దం, ఎందుకంటే మనం అందరం కూడా మను నుంచి ఉత్పన్నమయ్యాము. సో అలా మనుషులు మనం కూడా మను యొక్క అడుగు జాడల్లో నడవాలి. ఎలాగైతే మను ఆరాధించుకున్నారో భగవంతుడితో, అంత సంపత్తి, అంత స్థానం, మంచి పొజిషను ఒక మహారాజు అయ్యి, అలాగే ఈ యొక్క భూలోకంలో కానీ ఈ యొక్క మనిషి జన్మలో కూడా మనకి అలా ఎవరికైనా ఎంతో ధనం, సంపత్తి, అలాంటి సౌకర్యం కలిగితే అవన్నీ కూడా భగవంతుడిని ఆరాధించుకోవడానికి ఉపయోగించాలి. ఎందుకు, భగవంతుడే ఇవన్నీ మాకు ఇచ్చారు, ఆయన కృప ద్వారానే మాకు ఇవన్నీ లభించాయనే విషయాన్ని గుర్తించి ఆయా చేతనతో మనం భగవంతుడికి అన్నీ సమర్పించుకునే ఉద్దేశంతో ఆరాధించుకోవాలి, దానికోసం ఉపయోగించాలి అని ఇక్కడ చెప్పారు. ఆ విధంగా ఎవరైతే ఆలోచించి దాన్ని ఏ భగవంతుడికి ఉపయోగిస్తారు. అది ఒక పరివారమే కానివ్వండి, ఒక వ్యక్తే కానివ్వండి, ఒక సమాజమే కానివ్వండి, ఒక దేశమే కానివ్వండి, అక్కడ అప్పుడు ఆ స్థలాలన్నీ కూడా వైకుంఠాల్లా మారిపోతాయి. ఇంకా అక్కడ మూడు తాపాల యొక్క ప్రభావమే ఉండదంట. అది మనకు ఎలా అర్థమవుతుందంటే ఇక్కడ నెక్స్ట్ శ్లోకం నుంచి అదే మనకు అదే ఇచ్చారు చూద్దామంట. బరిష్మతిం నామ విభుర్ యాం నిర్విశ్య సమావసత్ తస్యాం ప్రవిష్టో భవనం తాపత్రయ వినాశనం. ఇక్కడ భరిష్మతి నగరంలో ప్రవేశించిన తర్వాత ఎక్కడైతే స్వయంభూమును ముందు కూడా నివసించేవాడు ఆ యొక్క ఆయన రాజమహల్లోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉందంటే మూడు తాపాల యొక్క ప్రభావం అక్కడ లేదంట మరి వాతావరణంలో. ఎందుకంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మూడు రకాల తాపాలు ఉంటాయి, అవునా? మూడు రకాల తాపాలు మనం ముందు కూడా చర్చించుకున్నాము. ఇది ఆధ్యాత్మిక క్లేశ, ఆది భౌతిక క్లేశ, ఆది దైవిక క్లేశ. సో ఇవన్నీ క్లేశాల యొక్క ప్రభావం ఉండదంట. ఎందుకు అంటే ఇక్కడ ఈ క్లేశాలు భౌతిక ప్రపంచంలో ఉంటాయి, కానీ కృష్ణ భావనామృతంతో ఉన్న వ్యక్తి పైన వీటి ప్రభావం ఉండదు. ఎందుకంటే అటువంటి వ్యక్తికి స్వర్గంలో ఉన్న నరకంలో ఉన్న ఆయనకి ఎక్కడా తేడా లేదు. ఆయనకి ఎప్పుడు కృష్ణ భావనామృతం అయి ఉంటాడు కనుక ఆయన పైన ప్రభావం చూపలేవు అని చెప్తున్నారు ఇక్కడ. అది ఉద్దేశంతో చెప్తున్నారు. అంటే మీరు మూడు తాపాల నుంచి బయటపడాలి అంటే ఇదే మార్గం అనమాట. మరి స్వయంభూమును ఏం చేశాడు, అటువంటి వాతావరణ ఎలా మరి నెలకొల్పాడు తన రాజధాని ఇందులో రాజమహల్లో అంటే అది వచ్చే శ్లోకాల్లో వర్ణించారు. సభార్య సప్రజ కామాన్ భుభుజేన్య విరోధత సంగేయమాన సత్కీర్తి శస్త్రిభి సురగాయకై ప్రత్యుషేష్వనుబద్ధేన హృదశృణ్వన్ హరే కథాః. ఇది సభార్య భార్య సప్రజ ప్రజలతో కామాన్ భుభుజేన్యో విరోధత ఆయన అన్ని భోగిస్తున్నాడంట, భౌతికంగా కూడా ఎంజాయ్ చేస్తున్నాడు కానీ ఏమాత్రం ధర్మానికి విరుద్ధంగా కాకుండా. సంగీయమాన సత్కీర్తి అలా అవన్నీ కూడా ఎన్నో రకాల వాణిద్యాలతో ఎంతోమంది దివ్య గాయకులు అందరూ కూడా వాళ్ళ భార్యలతో పాటు గానం చేస్తున్నారు, గుణగానం చేస్తున్నారు. ఆయన యొక్క గుణగానం ఇంకా భగవంతుడి యొక్క గుణగానం. ఆ హరికథ హృద శృణ్వాన్ హరే కథ, హరికథను శ్రవణం చేస్తూనే ఆయన గడిపాడంట తన రాజమహల్లో సమయాన్ని. పొద్దున ప్రతిరోజు ప్రత్యుషేషు అనుబద్ధేన, సో ప్రతిరోజు ఆయన పొద్దున ప్రత్యుషేషు ప్రత్యూష అంటే పొద్దున లేచే సమయంలో ఆయన ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క గుణగానాన్ని వింటూనే నిద్రలేచేవారంట. ఆ విధంగా మరి అటువంటి వాతావరణం అంటే ఇది అసలైన వాతావరణం ఎలా నెలకొల్పాలి అంటే మనం పొద్దున లేవగానే ఈ విషయాలు కూడా ఇక్కడ మనకి ఇచ్చారు బాగా ఎలా చేయాలనేది. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడంటే ఇప్పుడు ప్రభుపాల వారు ఉన్న సమయంలో చెప్పారు, ఇప్పుడు కూడా రాజపరివారాల్లో మందిరాల్లో ఇదే మనం చూస్తాం, ఇటువంటి వాతావరణం అనేది ఉంటుంది. రాజపరివారాల్లో కూడా పెద్ద పెద్ద రాజమహల్లో కూడా మందిరాలు ఉంటాయి, చిన్నదో పెద్దదో. సో అందులో అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రాజపరివారంలో ఉండేవాళ్ళు కానీ మందిరంలో ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పొద్దున్న లేవగానే ఏం చేస్తారు, ఒక్కొక్కసారి మనం చూస్తాము కొన్ని మందిరాల్లో రాజమహల్లో షెహనాయి వాయిస్తారు. షెహనాయి వాయిస్తూ అందరూ భగవంతుడు కీర్తన చేస్తుంటే భగవంతుడి గుణగానం వింటూ లేస్తారు. దాని తర్వాత మంగళారతి అటెండ్ అవుతారు, ఆర్తి భగవంతుడి ఆర్తి చూస్తారు, దర్శనం చేసుకుంటారు. దాని తర్వాత నిద్రపోయేటప్పుడు కూడా మళ్ళీ భగవంతుడి గానం కీర్తనం వింటూ నిద్రపోతారు. తద్వారా నిద్రలో కూడా కల్లో కూడా భగవంతుడినే తలుచుకుంటూ భగవంతుడే వాళ్ళ కల్లోకి కూడా వస్తారు. అలా మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా వాళ్ళు భగవద్గీత భాగవతం చర్చించుకుంటారు, హరికథ వింటారు భాగవతం నుంచి. ఈ విధంగా పొద్దున సాయంత్రం రాత్రి ఇలా భగవంతుని స్మరణలో ఉంటారనమాట. తద్వారా నిద్రపోయినప్పుడు భగవంతుడే కల్లోకి వచ్చే విధంగా. సో ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు ఇంకా కొన్ని రాజపరివారాల్లో కొన్ని మందిరాలు ఉంటాయి, ఆ మందిరాలను దర్శించుకోవడానికి బయట ప్రజలు కూడా వచ్చి దర్శించుకుంటారు, భగవంతుడి యొక్క ఆర్తి అటెండ్ అవుతారు పొద్దున మంగళారతి కూడా. ఒక ఉదాహరణ చెప్తున్నారు, జైపూర్లో గోవిందదేవ్ మందిరం ఉంది, ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు పొద్దున కనీసం 500 మంది మంగళారతికి వస్తారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు గోవిందదేవ్ మందిరానికి. అది జైపూర్ రాజా యొక్క మహల్లో మందిరం ఉందన్నమాట అది. సో ఆ విధంగా ఇలా రాజపరివారాల్లో లేకపోతే మంచి భక్తుల పరివారాల్లో జన్మించే అవకాశం ఎవరికి దక్కుతుంది అంటే, ఎవరైతే వాళ్ళ యొక్క పూర్వపు జన్మలో వారి భక్తిని సంపూర్ణంగా సిద్ధి చేసుకోలేకపోతే, సంపూర్ణం చేసుకొని భగవద్ధామానికి వెళ్ళలేకపోతే, అటువంటి వారు ఎవరైతే అసంపూర్ణంగా భక్తి మార్గంలో ఉన్నప్పుడే ప్రగతిలో మధ్యలోనే వారి యొక్క దేహాంతం అయిపోతే, అటువంటి వారికి ఆ దేహాంతర తర్వాత నెక్స్ట్ జన్మలో ఇటువంటి రాజపరివారాల్లో కానీ భక్తుల పరివారాల్లో కానీ జన్మించే అవకాశం దొరుకుతుంది. తద్వారా చిన్నప్పటి నుంచి వాళ్ళు భక్తి చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది అనే విషయం మనకు భగవద్గీతలో వస్తుంది, అది తెలుసుకుంటాము. సో అటువంటి వారు ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ జీవితంలో భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి. నిష్ణాతం యోగమాయాసు మునిం స్వాయంభువం మును యత్ ఆభ్రం శయిత్తుం భోగ నశేకుర్ భగవత్పరం. సో ఈయన ఇక్కడ రాశారన్నమాట, ఆయన ఏమని, ఈ స్వయంభూ మను రాజర్షి భౌతికంగా ఆనందిస్తూనే భౌతిక ప్రపంచంలోనే ఉంటూ భౌతికంగా ఆనందిస్తూ కూడా ఆయన ఎప్పుడూ ఆ భౌతిక సుఖానికి ఆసక్తి కానీ లేకపోతే భౌతిక సుఖం ద్వారా దానికి ఆసక్తి పట్ల భక్తి జీవితం నుంచి భక్తి మార్గం నుంచి పతనం కానీ ఎప్పుడు జరగలేదు. ఆయన ప్రతిదీ కూడా ఎన్ని భౌతికంగా ఆస్వాదిస్తున్న అన్నిట్లో కూడా కృష్ణ భావనామృతంతో ఉండే ఆయన ఆస్వాదిస్తున్నాడంట. తద్వారా ఆయన ఎప్పుడు కూడా ఆ కృష్ణ భావనామృతంతో నిండిన అట్మాస్ఫియర్లోనే, అంటే ఇప్పుడు అవి ఇక్కడ చెప్తున్నారన్నమాట, అంటే మనము ఈ భౌతిక ప్రపంచంలో నివసించినప్పుడు భక్తి చేసుకునే మార్గం ఇది ఏదైతే ఉంది, మన కృష్ణ భావనామృతం మార్గం, భక్తి మార్గంలో మనం ఏమి అన్ని త్యాగం చేసేసి హిమాలయాల్లో ఒక అడవుల్లోకి వెళ్ళి మనం భగవంతుడిని ఆరాధించుకోవట్లేదు. మనం ఉన్న చోటే ఉండి కూడా మనం ఈ ప్రపంచంలో ఉండే ఇక్కడ అందరి మధ్యలో ఉండే అన్ని భౌతిక సౌకర్యాలు సువిధలు వస్తువులు మధ్యలో ఉండే కూడా అన్ని భౌతికంగా మనం ఉపయోగించుకొని భోగించుకొనే భగవంతుడిని ఆరాధించుకోవచ్చంట, అంతే కదా. కాకపోతే కొన్ని శాస్త్రానుసారంగా, శాస్త్ర విరుద్ధం కాకుండా శాస్త్రానుసారంగా నియంత్రించుకొని మనము ఆరాధించుకోవడం భోగించడం అనేది జరుగుతుంది కృష్ణ భావనామృతంలో. అంటే ఇప్పుడు మనం ఆహారం యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వభావబోధస్య యోగోభవతి దుఃఖ, భగవద్గీతలో అంటారు కదా కృష్ణుడు. సో ఇది ఈ విధంగా నువ్వు చేస్తే నీకు ఇంక ఏ దుఃఖాలు ఉండవు యోగతో, ఇలాంటి యోగలో యుక్తాహార నువ్వు ఆహారం తీసుకోవాలి కానీ రెగ్యులేటెడ్, అంటే ఏది పడితే అది కాదు, భగవంతుడి ప్రసాదం. అలా యుక్తాహార విహారస్య, సో మనకు అలా రిక్రియేషన్ కూడా అవసరం అన్నమాట. సో మనం తీర్థయాత్రకు వెళ్తాము లేకపోతే ఇలా కీర్తన చేస్తాం, ఇదంతా కూడా ఒక రిక్రియేషన్ లాంటిది. సో యుక్తాహార విహారస్య ఇట్లా అలా అన్ని రకాల కర్మలు కూడా భగవంతుడితో కూడుకొని మనం భౌతిక జగతంలో అన్ని రకాల పనులు కూడా చేసుకుంటూ కూడా మనం కృష్ణ భావనామృతంలో ఉండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మామంత్రాన్ని కీర్తన జపం చేసుకుంటూ ఆనందంగా భక్తి చేసుకోవచ్చు. అయాతాయామస్తస్యాసం యామస్వాంతరాయాపన శృణ్వతో ధ్యాయతో విష్ణో కుర్వతో బృవత కథా. సో ఇక్కడ అలా తన జీవితాన్ని మనువు గడుపుతున్నాడంట. ఆయన జీవితం ఆయువు ఎంతో తెలుసా, ఒక మన్వంతర ఆయు, ఒక మన్వంతర ఆయు అంటే చాలా పెద్దది. ఆయన అంత ఆయువు కూడా ఒక్కసారి ఒక క్షణం కూడా వ్యర్థం అవ్వలేదంట. ఎందుకు వ్యర్థం అవ్వలేదు అంటే ఆయన మొత్తం జీవితకాలం అంతా కూడా ఏం చేశాడు, శృణ్వతో ధ్యాయతో విష్ణు వినడం ధ్యానం కుర్వతో బృవత కథ, ఆయన హరికథ చెప్తున్నాడు, హరికథ వింటున్నాడు, హరిపైన ధ్యానం చేస్తున్నాడు. అందుకే ఆయన ఒక్క క్షణం కూడా వ్యర్థం అవ్వలేదంట, ఇంత పెద్ద కాల జీవితకాలం ఉన్నా సరే. మామూలుగా అందుకనే మామూలుగా ఏంటంటే మీరు వయసు అయిపోయిన కొద్దీ ఎవరైతే ఇంద్రియ తృప్తి భోగించడమే, ఒక ఇంద్రియాల ద్వారా భోగించి సుఖాన్ని భౌతిక ఆనందాన్ని అనుభవించడమే అసలైన ఆనందం అనుకుని జీవించేవారు ముసలి వాళ్ళు అయ్యేసరికి వాళ్ళు ఇప్పుడు ముందు యవ్వన వయసులో భోగించినట్టు ఇప్పుడు భోగించలేరు, వాళ్ళ ఇంద్రియాలన్నీ క్షీణించిపోతాయి. సో వాళ్ళు తినాలనుకుంటే తిన్నది అరగదు, మరి అలాగే శక్తి ఉండదు ఇంద్రియాల్లో భోగించడానికి. సో ముందులాగా మైథునం చేయలేరు, ముందులాగా ఏ రకాల భోగ చేయలేరు అన్నమాట. సో తద్వారా వాళ్ళకి చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది. వాళ్ళకి అనిపిస్తుంది అరే మొత్తం ఏం చేయలేకపోతున్నాం అనిపిస్తుంది, వాళ్ళకు అసంతృప్తి ఉంటుంది, ఎంతో నిరాశతో నిరుత్సాహంతో జీవిస్తుంటారు. అలా ఇంకా ఎన్నో రకాల రోగాలు, కష్టాలు, రకరకాల నొప్పులు అన్నీ ఉంటాయన్నమాట. సో కానీ ఎవరైతే కృష్ణ భావనామృతంలో ఉంటారో వారికి ఏంటంటే, వారు జీవితకాలం అంతా కూడా ఈ మృత్యు సమయం తర్వాత వారికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. సో కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్. అంటే ఏ మనిషి అయితే భక్తి కృష్ణ భావనామృతంలో ఉంటాడో ఆయన ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, ఆయన చేతన ఫ్రెష్గా ఉంటుంది కృష్ణ చేతనంతో ఉంటే. ఇంకా ఆయన ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు, ఎందుకంటే వయసు అయిపోయినా పర్వాలేదు, భక్తి చేసుకోవచ్చు, హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవచ్చు, కీర్తన వినవచ్చు, హరికథ వినవచ్చు, హరికథ చెప్పొచ్చు. అవునా, ప్రభుపాల్ గారు చూసారా మీరు, ప్రభుపాల్ గారు ఆయన భగవద్ధామానికి వెళ్ళే ఆఖరి క్షణం వరకు ఆయన శ్రీమద్ భాగవతం యొక్క తాత్పర్యాలని ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తున్నారు, ఆయన రికార్డింగ్ చేస్తున్నారు. ఆయన బెడ్ మీద ఉన్నాడు ఇప్పుడు, ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోతున్నారు. కొన్ని క్షణాల ముందు కూడా మీరు చూస్తారు, కొంత సమయం ముందు కూడా ఆయన నోట్లో మైక్ పెట్టేశారు లోపలికి, ఎందుకంటే ఆయన వాయిస్ చాలా స్లోగా వస్తుంది ఇప్పుడు, అది రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి సంపూర్ణంగా భగవచింతనలో ఉన్నారు ఇప్పుడు ఆయన, ఇప్పుడు అదే చేస్తున్నారు. మృత్యు వరకు కూడా అదే పని, మృత్యు తర్వాత కూడా అదే పని అనమాట. సో మనకి డిఫరెన్స్ లేదు, జన్మ మృత్యుతో ఫరక్, మనకి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు అనమాట భక్తులకి. సో అటువంటి మహాయోగి ఇతను, స్వయంభూమను ఒక యోగిలాగా జీవించాడు, ఎప్పుడు తన కాలాన్ని వ్యర్థం చేయలేదు, అందుకనే ఈ కాల ప్రభావం అనేది ఉండదు. ఇటువంటి భక్తులకి సూర్యాస్తం సూర్యోదయం అయ్యనంత దాంతో ఒక వ్యక్తి యొక్క ఆయు అనేది తగ్గిపోతుంది. కానీ ఇటువంటి వారి ఆయు తగ్గదు. ఎందుకు, వీళ్ళది ఆయు ఎప్పుడు తగ్గదు, ఎప్పుడు ఆయు అనేది వీళ్ళకి లేదు, వీళ్ళు అమరులు. ఎందుకంటే అదే పని చేస్తారు కదా, ఎక్కడున్నా ఈ జీవితంలో అయినా తర్వాత జీవితంలో అయినా, అందుకనే డిఫరెన్స్ ఉండదు అనమాట. సో ఇది ఎంత కాలం ఇలా మను చేశారంటే, సయేవం స్వాంతరం నిన్యే యుగానాం ఏక సపతితిం సపతితిం వాసుదేవ ప్రసంగేన పరిభూత గతిత్రయ. ఇలా ఈ విధంగా ఆయన యుగానాం ఏక సప్తతిం అంటే 71 దివ్య యుగాలు ఇదే విధంగా ఆయన గడిపాడు. ఎప్పుడు ఎలా, వాసుదేవ ప్రసంగేన రాశారు ఇక్కడ. మేమేదో మాకే ఇస్కాన్ వాళ్ళకి కొంచెం కృష్ణ భక్తి ఎక్కువయ్యి మేమే ఇట్లా కృష్ణుడి భక్తి హరికథ వినాలి హరికథ వినాలని చెప్తాం అనుకుంటారు కొంతమంది బయట వాళ్ళు. భాగవతంలో అదే రాశారు, వాసుదేవ ప్రసంగేన. వాసుదేవ అంటే కృష్ణుడు, ఆయన ప్రసంగాన్ని ఆయన అదే వింటూ ఆ ప్రసంగంలోనే భాగస్వామ్యం అయ్యి ఆయన ఆ విధంగా ఏం చేశాడు, పరిభూత గతిత్రయ, మూడు గతులను కూడా ఆయన అతిక్రమించాడు. మూడు గతులు అంటే ఇక్కడ మామూలుగా సత్వగుణంలో ఉండేవారు పైలోకాలని చేరుకుంటారు, పైన బ్రహ్మలోకం తపస్సులోకం అటువంటి, అలా రజోగుణంలో ఉండేవారు భూలోకం ఇంకా కొన్ని స్వర్గలోకాల వరకు వెళ్ళగలుగుతారు. తమోగుణంలో ఉండేవారు నిమ్న లోకాల్లో నిమ్న జాతుల్లో, ఎక్కడైతే తమోగుణంలో ఉండే శరీరాల్లో పశువు కానీ మనిషి కానీ అటువంటి శరీరాల్లో వాళ్ళకి దక్కుతాయి, అటువంటి గతి వాళ్ళకి దక్కుతుంది. సో ఈ మూడు గతుల్ని కూడా ఆయన అతిక్రమించేసి ఇంకా పైకి వెళ్ళిపోయారు, అంటే భగవద్ధామానికి వెళ్ళిపోయారు అంతే కదా. సో ఆయన అంటే సత్వగుణం కానీ రజోగుణం కానీ తమోగుణంతో కానీ ప్రభావితం కాకుండా ఆధ్యాత్మిక స్థాయిలో తన జీవితాన్ని జీవించడం కారణంగా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయాడు అనమాట. అవునా, ఊర్ధ్వం సత్వస్థ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. ఎవరైతే ఊర్ధ్వకాలం అంటే ఊర్ధ్వలోకాలంటే పై లోకాలని చేరుకుంటారు, సత్వగుణంలో సత్వగుణం చేత ప్రభావితమైన వారు, మధ్యే తిష్టతి రాజస ఇదే లోకాల్లో ఉంటారు, రజోగుణం ద్వారా ప్రభావితమైన వారు. అధోగచ్చంతి తామస, అధోగచ్చంతి తామస అంటే తమోగుణం చేత ప్రభావితమైన వాళ్ళు, అధోగతి అంటే చాలా నిమ్న లోకాల్లో వాళ్ళకి దక్కుతుందన్నమాట గతి. కనుక స్వయము మనం మూడింటిని కూడా జయించాడంటే ఆయన భగవద్ధామానికి వెళ్ళాడని అర్థం అనమాట. శరీర మనస దివ్య వైయాససే వైయాసేయే చ మానుష్యాః భౌతికాశ్చా కథం క్లేశా బాధంతే హరి సంశ్రయం. ఓ విదురా, ఏ వ్యక్తులైతే భగవంతుణ్ణి సంపూర్ణంగా కృష్ణుణ్ణి భక్తితో ఆశ్రయించారో అటువంటి వ్యక్తులకి మనస్సు శరీరం ఇటువంటి ప్రకృతి ఇంకా ఇతర జీవుల ద్వారా కలిగే క్లేశాలు వారు ఆ పీడితం అయ్యే అవకాశం ఎలా ఉంటుంది? అవకాశమే లేదు. సో అదే విషయం మనం ముందు కూడా చర్చించుకున్నాం. అదే విషయం ఇక్కడ మనకి విదురుకి మైత్రేయమని చెప్తున్నారు, రైట్. యః ప్రష్టో మునిభిః ప్రాహ ధర్మాన్ నానావిధాంచువాన్ నృణాం వర్ణాశ్రమానాం చ సర్వభూతాహిత సదా. అలా కొంతమంది ఋషులు మునులు ఆయనకు ప్రశ్నలు అడగగా స్వయంభూమును దయతో అన్ని రకాల ధర్మాల గురించి అన్ని ప్రజలకు హితం కోరి, సర్వభూత హిత సదా వర్ణాశ్రమ ధర్మం గురించి ఇంకా అన్ని కర్తవ్యాల గురించి ఆయన విస్తృతంగా చెప్పారంట, వివరించారంట, అందరి యొక్క హేతు కోరి. ఏతత్ ఆదిరాజస్య మనోశ్చరితం అద్భుతం వర్ణితం వర్ణనీయస్య తత్ అపత్యోదయం శృణు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పటివరకు నేను ఒక అద్భుతమైన చరిత్ర స్వయంభూమి అనేది, ఏదైతే వినవలసిన చరిత్ర ఒక మహారాజుది, అటువంటి చరిత్రను నీకు వర్ణించాను. ఇప్పుడు నువ్వు అలాగే దేవహూతి యొక్క చరిత్ర, వారి యొక్క నుంచి వారి నుంచి ఉత్పన్నమైన సంతానం, ఇంకా మిగతా వంశం గురించి నేను ఇప్పుడు నీకు విస్తృతంగా వర్ణిస్తాను, ఇప్పుడు విను అని చెప్తున్నారన్నమాట మైత్రేయముని విదురుడికి. ఈ శ్లోకంతో ఇక్కడ అధ్యాయం ముగుస్తుంది, వచ్చే శ్లోకంతో ఈ నెక్స్ట్ దేవహూతి యొక్క, దేవహూతి కరదముని వారి వివాహం తర్వాత ఏం జరిగింది అనే విషయం గురించి వర్ణిస్తారు. అది మనము వచ్చే శ్లోకం నుంచి, వచ్చే అధ్యాయం నుంచి రేపు చేసుకుందామంట. ఇప్పుడు ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ ప్రభుపాద కీ జయ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జయ. సమవేత గౌరవభక్త వృంది కీ జయ. నితాయ గౌర్ సితనాథ్ ప్రేమానంది హరి హరి బోల్.